ಧ್ಯಾನಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರೋದುಸ್ರುತಿಭಿರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಗಂಗಾತರಂಗರಮಣೀಯ ಜಟಾಕಲಾಪಂ ಗೌರೀ ನಿರಂತರ ವಿಭೂಷಿತ ವಾಮಭಾಗಂ ನಾರಾಯಣ ಪ್ರಿಯಂ ಅನಂಗಮದಾಪಹಾರಂ ವಾರಾಣಸೀಪುರಪತಿಂ ಭಜ ವಿಶ್ವನಾಥಂ ಭಜ ವಿಶ್ವನಾಥಂ. ಯಜ್ಞದೀಕ್ಷಿತುಡು ಸದ್ಗುಣಾಲ ರಾಶಿಯನ್ನು ಕೊಡುಕು ಕೊಡತಾಡನೆ ಭಾವಿಸ್ತೇ ದುರ್ಗುಣಾಲ ನಿಲಯಮೇನು ಗುಣನಿಧಿ ಬಿಟ್ಟಾಡು. ವಾಡು ನಾನಾಭ್ರಷ್ಟುಡೈ చివరికి సమస్తం జోగంలో ఓడిపోయాడని చెప్పుకున్నాం మనం. ఒక అంగుళీయకాన్ని ఓ దురోధరుడి చేతికి చూసి, ఓ జోదగాడి చేతికి చూసి వాళ్ళ నాన్న దీక్షితుడు ఈ ఉంగరం నీకు ఎక్కడిదని అడిగితే, నీ కుమారుడు జోగంలో ఓడిపోయాడు, ఇది ఒకటే కాదు మీ ఇంట్లో ఉన్న చాలా వస్తువులు ఏళ్ల తరబడి జోగంలో మీ వాడు ఓడిపోతూనే ఉన్నాడు, నీకు బహుశా ఇప్పటికీ విషయం తెలిసిందేమో, ఇప్పటికీ నీ కళ్ళు తెరుచుకున్నాయేమో స్వామి, యజ్ఞములు చెయ్యటంలో నీ అంత గొప్పవాడు లేడు, వేదం చదవడంలో నిన్ను మించిన మనగాడు లేడు, జోదం ఆడడంలో వాడిని మించిన మనగాడు లేడు అని చెప్పగానే ఆయనకి మతిపోయి ఈ ఉంగరం లాక్కుని ఇంటికి వచ్చాడు. అది మధ్యాహ్న సమయం, అప్పటికే అపరాహ్నం దాటింది. శాస్త్ర ప్రకారం నిత్య భోజనం 1 గంటన్నర దాటితే అది తద్దినం భోజనంతో సమానమాట. ఇప్పుడు కలియుగం కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు తినేస్తున్నాం అనుకోండి, వేళలేదు పాటలేదు, కానీ అపరాహ్నం దాటిందంటే ఇక ఆ భోజనం పితృకార్యంలో తినే శ్రాద్ధ భోజనంతో సమానం. నిత్య శ్రాద్ధ భోజనం దోషం, కేవలం శ్రాద్ధ భక్తులు తప్ప లౌకిక ప్రాణులు ఎప్పుడు, అందుకే ఎట్టి పరిస్థితుల్లో 1 గంటన్నర దాటకుండా భోజనం ముగించాలట. అత్యావశ్యక స్థితులు ఉంటాయి కొన్ని, అంటే ఏమిటి, సంక్రాంతి వంటి పర్వదినాలు కానీ, లేకపోతే ఎక్కడైనా ఉపవాస దీక్షల్లో ముగింపు రోజులు కానీ, శరన్నవరాత్రుల కాలంలో అతిథులకి భోజనం పెట్టే కాలంలో కానీ, అప్పుడు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ నిత్య భోజనం మాత్రం మరీ ఆలస్యంగా చేయకూడదు. ఇలా కాలం దాటి భోజనం చేస్తూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఎన్ని నియమాలు ఉండేవండి పూర్వం, ఆ నియమాలతో బ్రతికినంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు, సుఖంగా బ్రతికారు. నియమాలు ఉల్లంఘించటం వల్ల ఇహంలోనూ సుఖం లేదు, శరీరం విడిచిపెట్టాక నరకానికి పోతారు. ఈయన వచ్చే సమయానికి అపరాహ్నం దాటుతోంది, ఆ పూట యజ్ఞం నుంచి రావటం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాడు, దారిలో ఈ జోదగాడి దగ్గర నుంచి ఉంగరం పుచ్చుకురావడం ఇవన్నీ కలిపైనా కొంచెం కొత్త కొత్తలాడుతూ ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ముందు భోజనానికి రండి అంది. అవన్నీ పక్కన పెట్టవే దుర్మార్గురాల ఓ సోమిదేవమ్మ అని గట్టిగా పిలిచి, ఏది నీ చేతికి నేను ఒకప్పుడు పెట్టిన ఉంగరం ఇలా పట్టుకురా అన్నాడు. అది మామూలు ఉంగరం అపేగా, అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్లోచనా పాంగ ప్రాంతములంది గుర్పనొక సయ్యాటంబు గల్పించిన అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా
ఆ ఉంగరం విప్పుడే శృంగారం పనిచేత పావకునకు చేయల్హవిర్దానము.
ఒకప్పుడు నువ్వు నాకు తలంటావు, తలంటుతున్నప్పుడు ప్రేమగా నా చేతి వేలి ఉంగరం కేసు చూసావు. ఆ చేస్తున్నప్పుడు ఒక సయ్యాట కూడా కల్పించావు, ప్రేమగా కొంగల జార్చావు. దాంతో నేను టింగురం కానీ బొంగరంలాగా బోర్లా పడ్డా. భార్యామణి ముచ్చట పడింది, అందుకే ప్రేమగా నా వేలికున్న ఉంగరం చూస్తోంది అనుకుని, నా దగ్గర ఉంటేనేం భార్య దగ్గర ఉంటేనేమనుకుని నా ఉంగరాన్ని నీకు తొడిగాను. ఏది ఆ ఉంగరం ఇప్పుడు పట్టుకురా. చాలా కాలం క్రితం తలంటుతున్నప్పుడు నా దగ్గర నుంచి నువ్వు లాగుకున్న నవరత్నమయమైన మంచి ఖరీదైన అంగుళీయకం తక్షణం పట్టుకురా. నా ఇప్పుడు అది కావాలి. ఆ ఉంగరం నా వేలికి ధరించకుండా ఈ పూట అగ్నిహోత్రుడికి వ్రేల్చను. ఎప్పుడు భోజనానికి ముందు మధ్యాహ్నం కూడా అగ్నిహోత్రుడికైనా ఎంతో కొంత వ్రేల్చేవాడు. ఆవు నెయ్యది వేసి నిత్యహోమం చేసేవాడు. నిత్యాగ్నిహోత్రులు మధ్యాహ్న భోజన సమయంలో కూడా అగ్నిని పూజించాకే యథాశక్తిగా గార్హస్థ్య హోమం చేశాకే భోంచేసేవారు. అందుకని నేను ఇవాళ అగ్నిని పూజించాలంటే, నిత్యాగ్నిహోత్రం చేయాలంటే ఆ ఉంగరం ధరించాలి. పట్టుకురా, అది ధరించకుండా ఉంగరం వేలికి పెట్టుకోకుండా నేను ఏ పని చేయనన్నాడు. ఒక శాస్త్రం ఉంటుందండి, భార్య అయినా భర్త అయినా సరే తాత్కాలికంగా ప్రేమతో ఎవరైనా ఇచ్చిన వస్తువు మళ్ళీ ఇమ్మన్నప్పుడు చూపించాలంట కంపల్సరీగా. మా ఆవిడదే కదా, ఆవిడ ఉంగరం ఆవిడకి తెలియకుండా పట్టుకుపోయి అమ్మేస్తానంటే పాపం. ఈ తెలివికి మధ్యకాలంలో చాలామంది పిచ్చి పిచ్చి పనులు మహాపాప పనులు చేస్తున్నారు. కానీ భార్య ఉంగరం భర్త, భర్త ఉంగరం భార్య, ఒకరికి తెలియకుండా ఒకరు లేక బంగారపు నగలు కానీ తాకట్లు పెట్టడాలు, అమ్మడాలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో పెళ్ళైన ఒక అమ్మాయి నగలన్నీ పట్టుకుపోయి అత్తవారు తాకట్టు పెట్టేశారట. ఆ పిల్ల గొల్లను గోలెడుతూ వచ్చింది. పోయిన ఎందుకు తాకట్టు పెట్టారు అంటే కారణం చెప్పరు, నగలు ఇవ్వరు, ఈ పిల్లకి పోషణ లేదు, తిండి లేదు, చస్తోంది, ఇవి కూడా మహాపాపాలే చెప్పారు. అసలు ఆడపిల్లల సొమ్ములు అపహరించడమే పాపం అన్నారు. అందులో ఎవరెవరి సొమ్మును అపహరిస్తే ఏమేం పాపాలో ఇందులోనే నరకవర్ణంలో చెప్పారు. సోదరీముడు అంటే అక్కా చెల్లెళ్ళ యొక్క సొమ్ముని అపహరించిన సోదరులు ఎప్పుడూ బాగుపడరు, వాళ్ళు నరకానికి పోతారు. అందుకనే అక్కో చెల్లెలో మీకు ఏదన్నా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువు ఆవిడకి తిరిగి ఇవ్వాలి. అడిగినప్పుడు నీకు పెర్మనెంట్గా ఇచ్చేసాను పట్టుకుపోంటే పర్వాలేదు, కానీ తాత్కాలికంగా నీ దగ్గర ఉంచు అన్నప్పుడు ఆడబొడుచుల సొమ్ము అపహరించిన వాడు మొట్టమొదట నరకానికి పోతాడు. ఎట్టి పరిస్థితులు అపహరించకండి. వీలుంటే ఆడబొడుచులకు రూపాయి ఇవ్వండి, లేకపోతే మాట్లాడుకోరుకోండి ఇవ్వలేకపోతే. ఇక రెండవది, కూతుళ్ళ సొమ్ము కానీ కోడళ్ళ సొమ్ము కానీ అపహరించినటువంటి దుర్మార్గులు కఠోర నరకాలకి పోతారు. నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి లేదనడానికి మీకు నరకవర్ణనే ప్రధానం. అందులో చూసుకోండి, గరుడ పురాణం చదువుకోండి, శ్లోకాలతో ఉన్న గరుడ పురాణం. వీటికి న్యాసాపహారి, న్యాసము అంటే ఉంచుట. నమ్మి నీ దగ్గర డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బును అపహరించడం న్యాసాపహారము అంటారన్నమాట. ముఖ్యమైనది ఏంటనమాట, సోదరీమణులు, రెండవది కోడళ్ళు కూతుళ్ళు, ఇంకా మూడవది మిత్రులు కూడా నమ్మి నీ దగ్గర ఏదైనా పెడితే ఆ న్యాసాన్ని అపహరించకూడదు. నిజంగా మీకు చెబితే బాధ కలుగుతుంది, కానీ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. నేను ఎరిగిన ఒక పుణ్యాత్ముడు ఇక్కడికి రోజు ఉపన్యాసానికి వచ్చేవాడు. ఆయనకి హార్ట్ పేషెంట్ పాపం, 15 లక్షల రూపాయలు. నాకు హార్ట్ పేషెంట్ నండి, బ్యాంకులోంచి ఎప్పుడు పడితే అప్పుడు తీయలేను, మీ దగ్గర అట్టే పెట్టండి అని 3 ఏళ్ల క్రితం ఒక ఆయనకి ఇచ్చాడు. ఆ డబ్బు ఇవ్వడు, ఈయనేమో ఆసుపత్రికి వెళ్ళాలి, నానాయతన పడిపోతున్నాడు. నమ్మి నీ దగ్గర పెడితే మోసం చేసి ఆ 15 లక్షలు దిగమ్రింగితే ఇవాళ తాత్కాలికంగా అతను నష్టపోయాడు అనుకుంటున్నావు, కానీ ఈ డబ్బు నీకు ఎప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. పరులు మోసగించి మన దగ్గర అట్టే పెట్టినటువంటి సొమ్ముని మనం దిగమ్రింగితే అంత పాపం మరొకట్లేదు. తెలిసి కూడా చేయకూడదు, తెలియకుండానూ చేయకూడదు. అందుకే దానికి న్యాసాపహారము అంటారు. ఈ న్యాసాన్ని అపహరిస్తే అటువంటి వాడికి ఎన్ని రకాల రోగాలు వస్తాయో, ఎన్ని దరిద్రపు జన్మలు ఎత్తుతారో, ఎన్ని నీచపు జన్మలు ఎత్తుతారో చెప్పారు. వీలుంటే తక్షణం వాళ్ళ దగ్గరకి వాళ్ళ సొమ్ము వాళ్ళకి విసిరిపారేయండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను అది దాచుకోవు కంటే ప్రమాదం అంట. దాచుకోవు ఒకసారి కాటేస్తుంది. మన దగ్గర ఇతరులు దాచుకున్న సొమ్ముని తింటే అది వంశం అందరినీ విషం కంటే ఎక్కువగా నాశనం చేస్తుంది. అందుకే విషము విషమే బ్రహ్మసొంబు విషము చెప్పుమా అంటాడు కృష్ణుడు భాగవతంలో. ఎట్టి పరిస్థితుల్లో పరద్రవ్యాన్ని అపహరించడం అంత దరిద్రం మరొకటి లేదు. అందులో ఇప్పుడు ఆయన భార్యకి ప్రేమతో తాత్కాలికంగా ఇచ్చానన్నాడు తప్ప ఈ ఉంగరం నీదే, నీ ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకొని పుట్టింటికి పంపి అనలేదుగా. మరి తలంటుతోంది, ప్రేమతో ఉంగరం కేసు చూసింది, ఆ ఉంగరాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఆయన అడిగితే చూపించాలి కనీసం, ఆ హక్కు ఉంది ఆయనకి, అందుకే అడిగాడు. ఆయన తెలివి తక్కువడు కదా, పండితుడు కాబట్టి ఏమన్నాడు, నేను ఆనాడు తలంటి పోస్తున్నప్పుడు నీకు ముచ్చటతో ఇచ్చిన నవరత్నమయమైన అంగుళీయకం తక్షణం పట్టుకొచ్చి చూపించు, అది చూపించకపోతే ఈ పూట నేను అగ్నిహోత్రాన్ని పూజించను, నిత్యాగ్నిహోత్రం చేయను. ఎవరికి అన్నం పెట్టనగానే ఇంకా ఆయనకి తెలియలేదేమో కొడుకు భాగవతం అనుకుంది పాప ఆవిడ. అనుకుని ఏమిటండి ఎప్పుడు చూసినా హడావుడి పడిపోతారు, కంగారే ఉంది ఆ ఉంగరాన్ని మన పెట్టిలో పెట్టా, ట్రంక్ పెట్టిలో పెట్టా, ఇంకా నేను ట్రంప్ గారి పెట్టిలో పెట్టాను అనలేదు, ఈ ట్రంక్ పెట్టిలో జాగ్రత్తగా అడుగు తాళం వేసి పెట్టాను, శుభ్రంగా ముందు స్నానం చేసేయండి చకచక, అగ్నిహోత్రానికి వేల్చడం వంటి కార్యక్రమాలు చేయండి. ఇంకా ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు భోజనానికి వచ్చారు. చూడండి, మొగసాలనున్నారు జగతీ సుపర్వులు, చల్లవారిన ఏమి చవులు తప్పు. అరుగుల మీద అటు ఇటు బారులు తీరు కూర్చునున్నారు భోజనానికి వచ్చిన అతిథులు, ఒకళ్ళ ఇద్దర, ఆ పూట 2000 మంది అతిథులు వచ్చారు ఏకంగా, ఎప్పుడూ లేదు. ఎంతమందికి ఇప్పుడు చకచక అన్నం పెట్టాలి, వాళ్ళందరికీ పెట్టి వాళ్ళ కడుపు అంతా ఆకలి చల్లార్చక అప్పుడు మనం తినాలి, ఇదంతా అయ్యేసరికి చీకటి పడేటట్టుంది పైగా. కాబట్టి ఈ పూట భోజనాలు అవి కానివ్వండి, రాత్రికి పెట్టి వెతికి ఆ ఉంగరం పట్టుకొస్తానండి అంది. అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, హం హే సత్పుత్ర జనని నిత్యం సత్య ప్రభాషణి. ఇక్కడ 2 అర్థాలు, మధ్యలో అకారం పెడితే హే అసత్పుత్ర జనని, అది కూడా కలిస్తే హే సత్పుత్ర జనని అవుతుంది, వ్యంగ్యంగా హే సత్పుత్ర జనని అనొచ్చు. అవునే సత్పుత్ర జనయత్రి అవునే సాధ్వి అని శ్రీనాథుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఇది తెలియక చాలామంది అకారపు సింబల్ పెడతారు, నిజానికి అకారపు సింబల్ పెట్టకూడదు ఇక్కడ, ఎందుకని వ్యంగ్యంగా పలికాడు ఆయన, అది ఒక్క శ్రీనాథుడికే బాగా తెలుసు. అందుకే శ్రీనాథుడు ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ సంస్కృతంలో హం హే సత్పుత్ర జనని నిత్యం సత్య ప్రభాషిణి అని ఉంది. అవునే సత్పుత్ర జనయత్రి అవునే సాధ్వి అవునే నిత్య సత్యవ్రత ప్రవర్తిని అన్నాడు ఆయన. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు కానీ అందంగా చెప్పాడు. ఆహా సత్పుత్రుడి తల్లివి నువ్వు, అబ్బా సత్యం వ్రత పరాయణవు అన్నాడు ఆయన, నిత్యం సత్యం తప్ప పలకు అన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి, వ్యంగ్యం అన్ని వేళలా తిట్టక్కర్లా, అబద్ధాలు ఆడేవాడి నీ కొడుకు, అబద్ధాలు ఆడేవాడికి తల్లివి, అసత్యం పలుకుతావు అనడం డైరెక్ట్గా తిట్టడం, అలా డైరెక్ట్గా తిట్టడం కంటే ఇండైరెక్ట్గా తిడితే అది కొంచెం బాగుంటుంది. అందుకని ఎప్పుడన్నా సరే మంచి ముసలాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, నడవలేక ఢామని పడిపోతున్న వాడిని, ది యంగెస్ట్ పర్సన్ అండి పడుచోడండి అన్నమంటే ఆయన మళ్ళీ నువ్వు ముసలాడు అని చెప్పాలా, నెత్తి మీద వెంట్రుక ముక్కలైన వాడి దగ్గరికి వెళ్ళి ఆహా నీ గిరదాలతో ఎంత బాగుందో అంటే వాడిని ప్రత్యేకంగా నీ నెత్తంతా గుండని చెప్పాలా, ఒత్తి సుంఠ దగ్గరికి వెళ్ళి అని ఇలాంటి పండితుడు ఎక్కడ దొరుకుతాడు అన్నావా, ఇంకా వాడిని మళ్ళీ తిట్టాలా. దీనికి వ్యంగ్యం అని పేరు, వాచ్యం కంటే వ్యంగ్యం కొంచెం ప్రభావంగా ఉంటుంది. అందుకైనా సత్పుత్రుండి కన్న తల్లివి, సత్యం తప్ప అసత్యం పలకని దానివి, అవును కదా, ఎందుకే ఇంకా నన్ను మోసం చేస్తావు, చిన్నప్పటి నుంచి నీ కుమారుణ్ణి విద్యాశాలకు పంపించా పాఠశాలకు పంపించానని అబద్ధమాడావు, ఎప్పటికప్పుడు కొడుకేడని అడిగితే ఇప్పుడే కొడుకు చదువుకోవడానికి వెళ్ళాడు అన్నావు, సంధ్యావందనం చేశాడంటే సంధ్యావందనం చేశాడన్నావు, అంతేగాని సంధ్య అని పేరున్న వేసికి వందనం చేశాడని ఒక్కనాడు చెప్పావా, వేదం చదివాడంటే చదివాడన్నావు, వాడు వేదం కాదు జ్యోతం చదివాడని నాకు తెలియలేదు, నాకు కళ్ళు మూసుకుపోయి నిన్ను నమ్మి చేతులారా నా కొడుకుని పాడు చేసుకున్నాను. అందుకే తల్లి ఏదన్నా చెబుతున్నప్పుడు తండ్రి కూడా వెంటబడి చూడాలి, పిల్లలు వదిలేసి ఎక్కడో వాడు చదువుతున్నాడు లేదో పట్టించుకోకుండా, అసలు వాడు ఏం చూస్తున్నాడో చూడకుండా పట్టించుకోకుండా తర్వాత ఎప్పుడో నా కొడుకు అండి అని వెళ్ళడమా, అది మహాపాపం అట, నేను మహాపాపం చేశాను, నిన్ను నమ్మాను, మరీ బొత్తిగా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, అయ్యయ్యయ్యో వీధుల్లో తిరుగుతున్నటువంటి జోదగాళ్ళందరూ నీ కొడుకు గురించి చెబుతూ ఉంటే నాకు ఇవాళ మతిపోయింది, ఏది ఒక్కసారి ఇల్లంతా వెతుకుదాం, ఇవాళ భోజనాలు క్యాన్సిల్, ఇవాళ అన్నదానాలు అన్నీ రద్దయిపోయాయి, అగ్రహోత్రం రద్దయిపోయింది అని అరుగు మీద కూర్చున్న వాళ్ళందరినీ పండు ఇప్పుడు అన్నం పెట్టన్నాడు, అది ఏ కొడుకు పాడైపోయి వస్తుంటే ఇంక అన్నమే పెడతాడు పాపం, తిక్కలో ఉన్నాడు ఆయన, అందుకని చీ పండని గంటేసి ఇల్లంతా వెతికి చూసేట, బ్రహ్మాండమైన భవనం అంటది మీకు, ఆ మన పీఠానికి ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఎండింగ్ దాకా ఉన్నదంతా వాళ్ళకి కాంపౌండ్ వల్ల లోపల ఒక ఉద్యానం అనమాట. అంటే దాన్ని బట్టి ఇల్లు ఇంకెంత ఉందో ఆలోచించండి. ఉద్యానవనమే మొత్తం మన పీఠం అంత ఉన్నది. అంత పెద్ద విశాలమైన 1000 ఎకరాల స్థలంలో కట్టుకున్న ఇల్లు అది. ఆ ఇల్లేమో 7 అంతస్తుల భవనం. ఒక్కొక్క అంతస్తులో రకరకాల బీరువాలు సంపదలు తెగ తీసుకొచ్చి పెట్టేశాడు. ఆయన బాగా సంపాదించి పెట్టాడు. అందుకని అవన్నీ చూడటం మొదలెట్టాడు. ఈ పూట ఓ బీరువ తీశాడు, ఒక్క పంచి ఉంటే ఒట్టు, అందులోట 10,000, 5,000 వరహాలు ఖరీదు పంచెలు, పట్టు పంచెలు పెట్టాడు ఆయన అక్కడ. వరహాలు ఈనాటి ఈ 500 కట్టలు కాదు, అది చాలా విలువ ఆ రోజుల్లో డబ్బుకి. పైసా పెడితే ఎంత కారబుంది వచ్చే రోజులు అవి. అటువంటి రోజుల్లో 5,000, 10,000, 25,000 వరహాలు ఖరీదు చేసే పట్టు పంచెలన్నీ ఒక బీరువాలో పెట్టాట. అందులో ఒక్క పట్టు పంచి లేదు, పట్టుకుందాం అన్నా కూడా. ఇంకా చీరలు లేవు. ఆ చీరల్లో కొన్ని బంగారపు జరి అంచు చీరలు అట. ఏం రాసేశారండి ఇవన్నీ? ఇప్పుడు చెప్పాలంటే మీకు ఏడాది పడుతున్నమాట. అన్ని సామాన్లు చెప్పారు లిస్టు. నాగదంతమయ్యి సాక్వ సుఖ కౌతుక మంచిక పట్టసూత్రమయ్యి సాపి త్రిపటీయామయార్పిత లంభతే యో అనిసంధాముని తథ్యం బ్రూహి భయం త్యజ. ఒక ఎర్ర పట్టు చీరిచ్చాను, దాని అంచంతా బంగారం. ఆ పట్టు చీరేది అంటాడు ఒకసారి, మణులు పొదిగిన బంగారపు గిన్నె ఉండేది, అప్పుడప్పుడు పుట్టినరోజునాడు అందులో పాయసం పోసుకు తగేవాడిని, ఇప్పుడు ఆయాసం తప్ప పాయసం లేకుండా అయిపోయింది ఆ గిన్నేది. 3 పేటల పట్టుతో నేసిన పట్టు పంచిలేవి, దక్షిణ దేశం నుంచి తెచ్చిన బంగారం మిశ్రమం చేసిన ఇత్తడి గిన్నేది, గౌడ దేశం నుంచి తెచ్చిన రాగి పాత్ర, దాని కింద తాపడం చేసిన మణులేవి, నాగదంతమయ్యి అంటే ఏనుగు దంతాలతో పూర్తిగా ఏనుగు దంతాలతో తయారు చేసిన ఒక పెద్ద మంచం 7 అంతస్తులు పెట్టుకున్నట్ట. ఆ మంచం ఏది అసలు, మంచం కూడా ఎలా పెట్టుబెట్టేవాడు అసలు, ఎంత తెలియకుండా ఉండాలనిపిస్తున్నమాట. మా చిన్నప్పుడు భీమవరంలో చదువుకునేవాడు నేను. రోజు బస్సులో గణపురం నుంచి బస్సు ఎక్కి భీమవరం పోయేవాడు. ఓ రోజున బస్టాండ్లో, అప్పుడే కొత్త బస్టాండ్ కట్టిన రోజులు అనమాట, మంచి కొత్త బస్టాండ్ కట్టారు. మొత్తం దాదాపు ఒక 20 టీవీలు పెట్టారు వాటికి కాలక్షేపం కోసం. మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి 20 టీవీలు మాయమైపోయాయి. ఏమిట, ఎవడో వచ్చి దాన్ని బాగు చేసుకున్నట్టుగా నిచ్చినేసుకుని ఈ మొత్తం 20 టీవీలు ఇప్పి అందరి ఎదురుగుండా దాన్ని వాటి లారీలో వేసి పట్టుకుపోయట. బస్టాండ్లో ఒక్కడు పట్టించుకోలేదు. ఎవరికి వాడే, వాడు మెకానిక్, ఈ టీవీలన్నీ జాగ్రత్తగా పట్టుకెడుతున్నాడు, వాటిని జాగ్రత్తగా ఏదో బాగు చేస్తున్నాడు అనుకున్నారట. సాధారణంగా బస్టాండ్లో ఉండేటటువంటి టీవీలు చూస్తుంటే వాడు బాగు చేస్తున్నాడు, ఏ మెకానిక్ అనుకున్నారు. ఆర్టీసీ డిపో మేనేజరు పట్టించుకోలేదు, 20 టీవీలు పట్టుకుపోయారక్కగా. ఇక అప్పట్లో సంచలనంగా చెప్పుకునేవారు అనమాట, ఆహా ఇన్ని టీవీలు పట్టుకుపోతున్నా, టీవీ పట్టుకుపోతుంటే ఒక్కడు పట్టించుకోలేదు అనుకున్నారు. అప్పుడు తర్వాత అనుకునేవాడు అనమాట, ఈ కథ చదివినప్పుడల్లా, బస్టాండ్లో పబ్లిక్గా టీవీలే పట్టుకుపోగలేంది, వీడు రహస్యంగా దాని మంచాలు పట్టుకుపోవడం ఆశ్చర్యం ఉంది. మానవులు ఎలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి, మరి తెలియకుండా అన్నీ పట్టుకుపోతారు. కాబట్టి మొత్తం ఇంట్లో ఏనుగు దంతాలతో చేసిన పెద్ద మంచంట, చాలా ఖరీదు అయింది ఏనుగు దంతాలతో చేయబడిన మంచమేది. ఇంకా చంద్రకాంతిరివాద్భుత పూర్తిగా వెండితో తయారు చేయబడిన నిలువెత్తు దీపపు కుందులు ఉన్నాయట అక్కడ. ఈ దీపపు కుందులు ఎటువంటి దీపపు కుందులో తెలిసినా, సాలభంజికలతో కూడిన దీపపు కుందులు. అనగా ఏమిటి, ఒక అమ్మాయి నిలబడినట్టుండి చేతిలో ఇలా పట్టుకుంటుంది ఒక కుంది, ఆ కుందిలో దీపం వెలిగిస్తారన్నమాట. అంటే మనిషి బొమ్మల్ని, ఆడబొమ్మల్ని వెండితో తయారు చేశారు. వెండితో నిలువెత్తు బొమ్మలతో తయారు చేయబడిన 2 హస్తాగ్రాలంకృత శాలభంజిక, చేత్తో దీపం పట్టుకున్నట్టుగా కనబడే శాలభంజికలు అవ్యామైపోయాయి. పైగా మొత్తం విగ్రహం అంతా వెండితో చేశారట. ఆ చేత్తో పట్టుకున్న ఏదో ఒత్తి పట్టుకోవడానికి ఉండేటటువంటి పాత్ర మాత్రం బంగారంతో తయారు చేశారట. ఇక ఇలా వాడు వెతుక్కుంటూ వెండి హుళక్కి బంగారం సామాగ్రి అయిపోయాయి. మంచాలు కొంచాలు కంచాలు ఒకటేమిటి సమస్తం నాశనమైపోయాయి. ఏ వస్తువు కనపట్టలేదురా దేవుడో, ఇల్లంతా అయ్యవారి నట్టిల్లు అయిపోయింది. అసలు ఆ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు కనపట్టలేదు అనమాట. మరి ఇంతకాలం ఎలా మెయింటైన్ చేసిందో ఆవిడ కూడా, ఆవిడ మహాజ్ఞానం అనమాట. అంతే కదా, మొగుడికి తెలియకుండా ఇంతకాలం వాడు 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా కొంపంతా దోచేస్తూ అంటే తెలియకుండా మెయింటైన్ చేసిందంటే ఇది ఎంత విషయం అండి. మహానుభావులు కొంతమంది అలా ఉంటారు అన్నమాట దీన్ని బట్టి. అందుకని ఎప్పటికప్పుడు కాస్త చూసుకుంటూ ఉండాలి. కుటుంబాలను చూసుకుంటూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లల్ని అక్కడికి పారేసాం, వీడిని ఇక్కడికి పంపేశాం, విదేశాల్లో చదువుతున్నారు, అక్కడెక్కడోనేమో వాడెవడో బెంగళూరులో చదువుతున్నాడు, ఇంకోటెవడో చెన్నైలో చదువుతున్నాడు, ఇంకోటి ఎక్కడో పంజాబ్లో చదువుతున్నాడు అంటే ఆ పంజాబ్లోనో గుంజాబ్లోనో మనం కొంప ముంచుతున్నాడు లేదో కొంచెమైనా చూసుకుంటూ ఉండాలి. మనం చూసుకున్న కొంప కలిగితే ఏం చేయలేమట. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోని తల్లిదండ్రులదే పాపం. పిల్లలదంటే పాపం కంటే పిల్లల్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి వదిలేసిన తల్లిదండ్రులు ముందు నరకానికి పోతారని రాశారు. ఇప్పుడు ఆయన అన్నీ చూసి ఛీ అని చిట్ట చివరగా ఒక విరక్తి పలుకు పలికి కొడుకు గుణనిధి అనువాడు కుల విషము, నా కొడుకు ఈ గుణనిధి అనేవాడు నా కులానికి విషం, ఈ దౌర్భాగ్యుణ్ణి నేను తెలియక కొడుకుని భావించాను, వీడు పుట్టినా పుట్టకపోయినా ఒకటే, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు అని ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు. త్యజేదేకం కులస్యార్థే నీతిరేష సనాతని, వంశం పాడైపోతున్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక దౌర్భాగ్యుణ్ణి విడిచిపెడితే వంశం బాగుపడుతుందట, అది ధర్మమట. వంశం మొత్తం నాశనం చేసే దరిద్రుడైన కొడుకుంటే వాడిని తక్షణం ఇంట్లోంచి గెంటేయమన్నారు. వాడు బతికుండగా పిండ ప్రదానం చేయాలట. అందుకని వెంటనే ఏం చేశాడు, ఈయన చకచక నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు. కొడుకు గుండనిధి అనేవాడు చచ్చిపోయాడు, వాడి కోసం ఇదిగో తిరోధకాలు ఇచ్చేస్తున్నాను అని నువ్వులు నీళ్లు చేతిలో పోసుకుని బావి దగ్గర వదిలిపెట్టేశాడు. ఈ పెళ్ళం వచ్చి అదేమిటండి అంది. ఒక్కసారి లాగు పట్టించుకుని మెడబట్టుకుని గెంటేశాను నీకు, విడా 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 అన్నాడు అంతే. అప్పటికా మోడీ గారు లేరు కానీ అందుకని తీసి అవతలు పారేశాడు. ఆ భార్యను వదిలేసేట, తక్షణం విడిచిపెట్టేశాట. ఈ విధంగా కోపంతో భార్యని వదిలిపెట్టి కొడుక్కి బతికుండగానే పిండ ప్రదానం చేసేసి నిత్యకర్మానుష్ఠానం చేసి, ఒకవేళ ఎవడైనా చచ్చిపోయిన నా కొడుకుని మా ఇంటికి తీసుకొచ్చాడా, ఆ తీసుకొచ్చిన వాడిని ఆ బతికొచ్చిన వాడిని ఇద్దరిని చంపేస్తాను. అంటే నా దృష్టిలో కొడుకు తెచ్చాడు, వాడు మళ్ళీ వచ్చాడంటే ఎవరో వాడికి ప్రాణం పోసినట్టే లెక్క, వాడు పునర్జన్మ ఎత్తినట్టే. వాడు పునర్జన్మ ఎత్తి నా ఇంటికి రావాలి, వాడిని ఎవడైనా తీసుకురావాలి, రోకలతో ఇద్దరి బుర్ర పగల కొట్టేస్తాను. మళ్ళీ పల్లెటూరు భాషలో చెప్పాలంటే గొబ్బరికాయ పగల కొట్టాడు, పగల కొట్టేసి సంపారేస్తాను అది వాడిని. ఈ విధంగా చంపి వదలు పారేసి అప్పుడు మళ్ళీ పిండ ప్రదానం చేస్తాను అని ఎంత కఠినంగా పలికాడు. ఇక్కడితో వదిలిపోతే పర్వాలేదు, ఈ కసితోటి తొందరలోనే శ్రోత్రియస్య సుతాంప్రాస్య పాణింజగ్రాహ దీక్షిత మరొక ఆవిడ మళ్ళీ రెండో పెళ్లి కూడా తీసేసుకున్నట్ట, పెళ్ళాన్ని వదిలి పారేసి. ఆయనకి అంత కోపం వచ్చేసింది పాపం. ఆ కాలం అలాంటిది, వాడు చేసిన పాపాలకి ఇన్నాళ్ళు నేనేదో వాడు గొప్ప చదువుకుంటున్నాడని భ్రమలో ఉన్నాను, ఆ భ్రమంతా పోయింది, ఇదంతా మా ఆవిడ వల్లే జరిగిందనే బాధతోటి ఆయన కొద్ది రోజుల్లోనే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని పేకాటరాయుళ్ల ఇళ్లల్లో ఉన్నటువంటి జోదగాళ్ల ఇళ్లల్లో ఉన్న గుణనిధి చెవులో వేశారు కొంతమంది. ఒరే నాన్నయ్యన, గుణనిధి నీ కొంప ములిగిందిరోయ్, మీ నాన్నగారు ఆగ్రహించాడు, మీ అమ్మకి విడాకులు ఇచ్చేశాడు, గెంటేశాడు అవన్నీ, నువ్వు బతుకుండగా నీకు పిండ ప్రదానం చేసేట, తిరోధకాలు ఇచ్చేసేట, నువ్వు గనక ఇంటికి వెడితే నిన్ను చంపి మళ్ళీ పిండం పెడతాట అనగానే వాళ్ళ నాన్న గురించి ఎంతో ఎంతో తెలుసు వీడికి. దాంతో వీడికి భయం కలిగింది. ఇక నేను ఇంటికి వెళ్ళానా ఈ దెబ్బతో చచ్చినట్టే, మా నాన్న మా అమ్మనే గెంటేశాడు, ఇక నన్ను చంపకుండా ఉంటాడా, నన్ను చంపి అప్పుడు పిండ ప్రదానం చేస్తాడు, కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళేది, ఈ జోదగాళ్ళు ఇంట్లోనే ఉంటాను అని జ్యోత గృహంలోనే కొద్ది రోజులు ఉండిపోయాడు. వీడి దగ్గర 4 రూపాయలు ఉన్నంత వరకు జ్యోత గృహంలో ఉండనిచ్చారు. డబ్బులు అయిపోయాక అయిపోయాక వీళ్ళందరూ పొండి పొండి అన్నారు వెండి. డబ్బులుంటేనే లోపల ఉండనిస్తారు అండి, ఈ జ్యోతశాలలు ఉంటాయి, ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్, అక్కడ డబ్బులేని వాడిని ఉండనివ్వరు. పైకి వీడు తిన్నగా ఉండక ఇదిగో 4 అయ్యి 2 అయ్యి అన్న మొదలెట్టాట అని కాతల ఊరుకోడు కదా, అందుకని దానికి వాడికి వండి మండింది. దిక్కుమాలాడా నువ్వు ఓమో డబ్బు లేకుండా సర్వం జోదంలో వడ్డి ఓడిపోయింది గాక, మేము ఆడుకుంటున్న వాళ్ళకి సలహా ఇస్తావా, చీ పో అని మెడపట్టు గెంటారు. వాడిని పూర్తిగా మెడపట్టుకుని జ్యోత గృహం నుంచి బయటికి గెంటాక అప్పుడు వాడికి అర్థమయ్యింది, ఈ ప్రపంచంలో ఎన్ని పిచ్చి పనులు చేసినా కడుపులో పెట్టు కాపాడేది తల్లే. మా అమ్మ చెవినిల్లు కట్టుకుని పోరింది, ఎన్నోసార్లు చెప్పింది, ఒరే నాయన ఎందుకురా ఈ పిచ్చి పనులు, నువ్వు నాశనం అయిపోతావురా బాబు, నీ వల్ల నేను నాశనం అవుతానరా, తద్వారా మీ నాన్నకి ఇబ్బంది వస్తుందిరా అని ఎంతో చెప్పింది. మా అమ్మ మాట వినలేదు. ఈ స్నేహితులు నిజమైన వాళ్ళు అనుకున్నాను, ఎంతకాలం నా సొంగు తిని నా దగ్గర ఉన్న మొత్తం ఆస్తి అంతా జోదంలో లాగేసుకుని ఇప్పుడు డబ్బులు పోతే నన్ను మెడబట్టు తింటారు, మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు, అన్నం కూడా పెట్టడం లేదు అనుకుని కొన్ని వేసేలైనా పెడతారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళంతా వీడిని చూడగానే ఢామ్మని తలుపు వేసుకున్నారట. వాళ్ళు రాణిస్తారా, డబ్బు ఉంటే వీడిని రాణిస్తారు. విటులు దగ్గర డబ్బు ఉన్నంత వరకు పట్టి పీడి పీడించి పిండి ఆ తర్వాత ముక్కు పట్టుకుని గెంటేస్తారు, తలపట్టు గంటుతారు. ఇప్పుడు వీడికి వేశ్యల దగ్గర నివాసం లేకుండా పోయింది, ద్యోత గృహంలో నివాసం లేకుండా పోయింది. పోనీ ఎవరన్నా మిత్రులన్నా ఇంట్లోకి రాణిస్తారేమోనంటే ఇంతకాలం వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ బలాత్కారంగా లాక్కున్న వాళ్ళు, లేక వీడి దగ్గర నుంచి ఏదో రకంగా వ్యసనాల రూపంలో వసూలు చేసిన మిత్రులు ఎవ్వరూ వీడిని రానివ్వలేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వాడికి ఏం చేయాలో తెలియలేదు. నిరుత్సాహంతో ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, ఇంటికెడితే నాన్న చంపుతాడు, ఇక్కడ ఉంటే తిండి లేక చావాలి, అందరూ అవమానిస్తున్నారు అనుకుని ఊరు వదిలి యథేచ్ఛగా బయలుదేరాడు. ఎక్కడ కడతాడో వాడికే తెలియదు పాపం. అంటే ఆ ప్రయాణమునకు ఒక గమ్యం లేదు, దిక్కు లేదు. అలా ప్రయాణించి ప్రయాణించి ఒక భయంకరమైన కేకారణ్యంలో అడుగుపెట్టాడు. అది అరణ్య మార్గం, ఎక్కడ కడుతున్నాడో వీడికి తెలియదు, చీకటి పడబోతోంది. అప్పుడు వాడు నిరుత్సాహం, ఆకలి, దుఃఖం అన్నీ పట్టి పీడిస్తూ ఉండగా అక్కడున్న చెట్టెక్కి కూర్చుని ఇప్పుడు నేనేం చేయను, కొయామి ఎక్కడికి వెళ్ళను, కరవాణికి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, ధనము నిప్పత్సరంబు విద్యయుహొళ్ళకి డబ్బా లేదు, చదువా లేదు. పోనీ ఏదన్నా పని చేయటం నేర్చుకున్నానా, ఇంతకాలం ఏ పని నేర్చుకోలేదు, చదువు లేదు, పోనీ ఏదో ఒక కూలి పనన్నా చేయటం రాదు నాకు, ఏ పని చెయ్యటం రాదు, ధనము లేదు, విద్య లేదు. పెట్టసాగెడు నా చేయి భిక్ష కొరకు ఎట్లు సాచంగతగుదు. ఇన్నాళ్ళు నా చేత్తో ఇతరులకు ఇచ్చాను, ఇంట్లోంచి పట్టుకెళ్ళి కోట్లు 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 తగిలేశాను, ఇలా ఇంతకాలం పెట్టడానికి అలవాటు పడిన నా చెయ్యి ఇలా చెయ్యి చాచడానికి అలవాటు పడలేదు. భిక్షాందేహి చచ్చిపోతున్నాను, ఇంత అన్నం పెట్టండి, మాతా కబళం అండం నాకు రాదు. ఈ విధంగా నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా చీకటి పడుతుంది కదా, ఆకలి కర్ర కర్ర కర్రమంటుంది. అప్పటికి 3 రోజులు ఏంటంటే తిండి తినేవాడు, 3 రోజులుగా ఇంత ముద్ద దొరకలేదు, పండు దొరకలేదు, కనీసం మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. కర్మగాలి అడవిలోకి వచ్చాడు, ఆ అరణ్య మార్గంలో చుక్క మంచినీళ్ళు, అప్పుడు మాత్రం వాడు ఏడ్చేశాడు. వాళ్ళ అమ్మను తలుచుకుని భోరుమని ఏడ్చేశాడనమాట. ఎంత ఏడ్చాడో తెలుసా, సదానభ్యుదితే భానో ప్రసూర్మే మిష్ట భోజనం దద్యా దద్యాత్రకం యాచే నచేహ జననీ మమ. మా అమ్మ కడుపులో పెట్టుకు చూసింది నన్ను, తెల్లవారి లేచి లేవగానే ఇంత అన్నం పెట్టేది, మృష్టాన్న భోజనం పెట్టేది, ఆ తల్లి లేకపోవటం ఎంత దురదృష్టం అన్నాడు ఆయన. ఏమండి ఈ శ్లోకాన్ని వ్యాసుడు చాలా అద్భుతంగా రాసిన తెలుగులో మాత్రం ఇంకా మహానుభావుడు శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతమైన అనువాదం చేశాడు. ఎందుకంటే ఆయన కష్టాలు పడ్డాడు, తల్లి లేనటువంటి వాళ్ళని చూశాడు, అనుభవం కూడా ఎక్కువ, అందుకని ఒక అద్భుతమైన పద్యం రాశాడు. అరుణ గభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేరా, అరుణ గభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహరా హరహర. ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్. సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే బింబాన్ని అరుణ ఎర్రని గభస్తి సూర్యుని యొక్క బింబము బింబం అని అర్థం. సూర్యబింబం ఎర్రగా వచ్చే సమయానికి ముందే మా అమ్మ చకచక లేచి నేను ఎక్కడ పేకాటకి వెడితే మళ్ళీ అర్ధరాత్రి దాకా తిరిగి రానను, తిరిగి రాకపోతే పొద్దున్నే వెళ్ళిపోతే తిండి లేక మాడిపోతానని నా మీద ప్రేమతో మా నాన్నకి మళ్ళీ ఈ విషయం తెలియకూడదని తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి లేచి నా కోసం రకరకాల పిండి వంటలు చేసేది, సద్దన్నం పట్టుకొచ్చేది ఒక్కొక్కప్పుడు, పెరుగుతో కలిపి అందులో మళ్ళీ వెన్న మేగడానంచి ఊరు బిందులు కూడా పెట్టేదన్నమాట. వడపిందులు అంటే ఏంటంటే పూర్వం ఇంతంత పిందులు తమంతా తాము రాలిపోయేవి మామిడి చెట్టు నుంచి, ఈ రాలిపోయిన పిందిని సన్నగల చాకుతో కోసి లోపల ఉన్నటువంటి జీడి బయటికి లాగేసి పూర్తిగా తీయకూడదనమాట, సన్నగా కన్నం చేసి లాగి దీన్ని ఆవకాయ పిండిలో నానబెట్టేవన్నమాట. మంచి పప్పు నూనె పోసి ఆవపిండి పెట్టి కారం కలిపి అందులో ఇవి నానబెడితే ఒక్క 15 రోజుల తర్వాత పిందిలు ఉంటాయి, వాటితోటి పెరుగన్నంలో తింటే నంచుకు తింటే ఇవాడు వేరే స్వర్గానికి వెళ్ళాలా, స్వర్గం ఎక్కడుందో తెలియదు కానీ ఇదే స్వర్గం అన్నట్టుగా ఉందిట. అందుకని వడపిందులు సుస్పష్టంగా పెరుగును వంటకంబు వడపిందియులు కుడువంగబెట్టు. మా అమ్మ ఓ పక్కన రకరకాల పిండి వంటలు పెట్టేది, దాంతోపాటుగా ఈ వడపిందులు పెరుగన్నం కలిపి పెట్టేది, అందులో మళ్ళీ మేగడ పెట్టేది, వెన్నపూస లోగడ మేగడని ఉండేది, ఆ మేగడ వెన్న పెట్టేవారు, ఇవన్నీ పెట్టేది. అలా కడుపు నిండా ఎన్నెన్నో ఆహార పదార్థాలు పెట్టి నన్ను బాగా కొవ్వెక్కేలా మేపిన మా అమ్మలాంటి అమ్మ ఎక్కడైనా ఉంటుందా? అందుకే ఈ ప్రపంచంలో తల్లి తల్లి మాత్రమే దేవత, తల్లిని మించిన దైవం లేదన్నాడు. వీడు పాపాత్ముడైనా మంచి మాటే అన్నాడు, నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే. తల్లి అంటే మన ప్రాణం కంటే గొప్ప ప్రాణం అట. మన ప్రాణం మన చేతిలో లేదు, కానీ మనం బ్రతుకుండగా మన తల్లి కూడా బ్రతుకుంటే మన ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత తల్లి స్వీకరిస్తుంది. తల్లి ప్రాణమునకు మించిన దేవత, ప్రాణాధిదేవత. ఈ ప్రపంచంలో తల్లితో సాటి వచ్చే దైవం లేదని పెద్దలు ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. హరహర శివశివ, ఇక నాకు ఎవరన్నం పెడతారు నేను చేసిన పాపాలకి? వాళ్ళ ఆకలికి అలమటించిపోతున్నాను, మలమల మాడిపోతున్నాను, తిండి లేక అల్లాడిపోతున్నాను. తల్లికి ద్రోహం చేసిన పాపాత్ముడికి శిక్ష తప్పదనుకున్నాడు. అలా తాత్కాలికంగా వాడు బాధపడినా వాడికి ఏం పూర్తి పశ్చాత్తాపం లేదు. వీడు కేవలం పశ్చాత్తాపం ఏమిటి, నేను ఎందుకు పాపిష్టి పనులు చేశాననే దాని మీద పూర్తిగా పశ్చాత్తాపం లేదు, కానీ తల్లికి ద్రోహం చేశానే అని కొంచెం బాధపడ్డాడు. క్రమంగా సూర్యుడు అస్తాచలానికి వెళ్ళిపోయాడు. చెట్లో కూర్చుని ఆ రాత్రి అంతా నానా బాధపడ్డాడు వాడు. తెల్లారింది, రాత్రి తిండి లేదు, తెల్లవారిన తర్వాత ఏమీ కనపడటం లేదు, ఎలారా దేవుడా అనుకుంటూ వీడి ఈసారి శివశివ అండం మానేశాడు. అమ్మా 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 అనుకుంటూ బయలుదేరట. అమ్మ నామస్మరణం చేసిన వాడు కూడా ఏదో మంచితనమే పొందుతాడండో తెలిసి కానీ తెలియని తెలియక కానీ మాతృనామస్మరణం కూడా పుణ్యమే. వీడు అమ్మ అమ్మ అనుకుంటూ చిట్ట చివరకు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పూట ఎక్కడెక్కడి నుంచి జనాలు విభూతి పెట్టుకుని కమండలాలు పట్టుకుని రుద్రాక్షలు వేసుకుని శివశివ శంభో హరహర మహాదేవ మహాదేవ అనుకుంటూ పోతున్నారు మహాప్రవాహంగా. వీడికి మతిపోయింది. ఆర్యులారా మీరంతా ఎక్కడికి పోతున్నారని అడిగితే పిచ్చేళ్ళ ఉన్నవి ఎక్కడికి పోవడం ఏంట్రా, అదిగో ఎదురుగుండా కనపడుతున్న మహానగరం ఏంటనుకుంటున్నావు, పరమ పవిత్రమైన వారణాసి అన్నారు. అమ్మ బాబోయ్ ఎక్కడి కాంపిల్యపురం అంటే పంజాబ్, ఈస్ట్ పంజాబ్, అక్కడి నుంచి నేను కాశీ వచ్చేసానా, తెలియకుండానే వచ్చేసానమాట, ఎన్ని రోజులు నడిచానో ఏమిటో నాకేం తెలియటం లేదు అనుకున్నాడు. అంటే వాడికి తిండి తెప్ప లేకపోయినా మధ్యలో దొరికే ఆకులు అలములు అనే పచ్చిగడ్డిలాగా తినేస్తున్నా అలాగే ఓపిక తెచ్చుకుని వాడు అదృష్టవశాత్తు కాశీ వచ్చేసాడు. పోన్లే కాశీనగరం చేరాం, ఇక్కడ నా కేసి చూసేవాడు ఎవడూ లేకపోయినా ఇంత అన్నం పెట్టేవాడు ఉంటాడు, మా ప్రాంతంలో అయితే నన్ను అంతా గుర్తుపడతారు కనుక అడుక్కోలేను, ఇక్కడ అన్నం అడగడంలో తప్పు లేదులే అన్నాడు. అనుకుని ఇక్కడ ఎక్కడన్నా అన్నసత్రాలు ఉన్నాయో భోజనం పెడతారా అంటే నువ్వు ఎక్కడో పిచ్చేళ్ళ ఉన్నావే, ఇవాళ శివరాత్రి, ఇవాళ అంతా ఉపవాసాలు ఉంటారు, ఏ ఇంట్లో ఎసరు పెట్టరు, పెసరు కూడా ఎసట్లో గింజలు వెయ్యరు అనగానే నా కర్మయోగం కాపి అసలే ఉపవాసాలతో హడిలిపోయి అల్లాడిపోయి వస్తే ఇప్పుడు శివరాత్రి అవ్వాల, కరువులు అధిక మాసంలో సామెత ఉండేదిలేండి, అసలే కరువు వచ్చి చచ్చిపోతుంటే మళ్ళీ ఒక మాసం ఎక్కువ అధిక మాసం అంట. అలాగా నేను ఇప్పటికే ఎన్నో రోజులుగా ఉపవాసాయాసంతో ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన రోజు శివరాత్రి అయ్యిందనమాట, మళ్ళీ ఉపవాసం అనమాట అనుకున్నాడు. సరే ఏం చేస్తారండి మరి ఉపవాసం ఉంటే ఈ పూటన తిండి ఏం తినరా అంటే తిండి తినము కానీ నాయన, గంగానదిలో స్నానం చేస్తాం, ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాం, అర్ధరాత్రి వేళ భజన చేస్తాం, అక్కడ మాత్రం అర్ధరాత్రి దాటాక ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదం తిని ఉపవాసం విరమిస్తాం, ఏ తెల్లవారుజామునో పునఃపూజ అయ్యాక ఎంత ముద్ద పెడతారు అది తిని ఉపవాసం అనేటటువంటి దీక్షని విరమిస్తాం అనగానే మొత్తం మీద ఉపవాస దీక్ష విరమణ జరుగుతుందన్నమాట, అది కూడా ఈశ్వరాలయంలో జరుగుతుందన్నమాట అనుకున్నాడు వీడు. ఈ జనాలు ఏం చేస్తే చేద్దాం, ఎక్కడో తోట ముద్ద దొరకకపోతున్నాను వాళ్ళతో బయలుదేరాడు. వాడు ఇష్టం ఉండి కాదు, వాళ్ళతో కలిసి వెళ్ళి గంగలో మునిగాడు. ఈ చెమట పట్టేసింది, ఎన్నో రోజులుగా స్నానం లేదు, అలిసిపోయాడు కదా, హాయిగా గంగా స్నానం చేయటంతో ముందు కొంత శక్తి వచ్చింది, ఓపిక వచ్చింది. ఇన్నాళ్ళి కుళ్ళంతా గంగలో వదిలేశాడు వాడు. గంగానది ఏమైపోయి ఉంటుందో వీడు స్నానం చేయగానే. గంగానది కూడానండి కొంతమంది పాపాత్ములు స్నానం చేస్తే నల్లగా అయిపోతుందండి. అందుకని రాత్రిపూట ప్రతిరోజు అర్ధరాత్రి 12 దాటాక శ్రీశైలం వస్తారు. తెలుసుగా మీకు విషయం, శ్రీశైల అరణ్యాలలో కుక్కుట ముని అని ఒక ముని ఉన్నాడు. ఆ మునికి ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు. ఆ కుక్కుట మహర్షి యొక్క శిష్యుడు చాలా గొప్ప, ఆయన చాలా గొప్ప గురుభక్తి కలిగిన వాడు. గంగ, యమున, సరస్వతి ఈ మూడు నదులు మనలాంటి పాపాత్మలు అంటే మీలాంటి పుణ్యాత్మలు అనలేక నేను నాకు నేనే అనుకుంటాను ఎందుకు వచ్చింది. కొంతమంది పాపాత్ములు స్నానం చేస్తారుగా, సకల పాప పరిహారార్థం, బ్రహ్మహత్యా పాప పరిహారార్థం, శిశుహత్యా పాప పరిహారార్థం, ఏదో శౌర్య పాప పరిహారార్థం, ఇలా రకరకాల పాపాలన్నీ పోవడం కోసం గంగా స్నానం అహంకరిష్యే, లేక యమునా స్నానం అహంకరిష్యే, నర్మదా స్నానం అహంకరిష్యే, సరస్వతీ స్నానం అహంకరిష్యే అని అందులో మొలగ్గానే ఈ పాపాలన్నీ ఆవిడు ఆ నదులకు వెళ్ళిపోతాయి. దాంతో నదులు ప్రతిరోజు అర్ధరాత్రి సమయానికి నల్లగా మాడిపోతాయట. ఇలా కొంతకాలం పాటు పాపాలు తట్టుకోలేని నదులన్నీ ఒక రోజున బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మదేవ, ఈ పాపాలకి మేము తట్టుకోలేకపోతున్నాం, మేము నల్లబడిపోతున్నాం, రోగగ్రస్తురాళ్ళం అయిపోయాం, మాకు ఈ పాప విముక్తి ఎలాగా అనగా, అయితే శ్రీశైలం కేకారణ్యాలలో కుక్కుటూడు అని ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి పరమ గురుభక్తి కలిగినటువంటి వాడు. ఆ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన గురుభక్తి కలిగిన వాడు, రోజు గురువు కాళ్ళు పడతాడు కనుక గుర్తుపెట్టుకోండి. అందుకని ఒకటి రెండుసార్లు చెప్తున్నాను, గురువుగారి కాళ్ళు బాగా పట్టేటటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీర్థంగా తాగితే ఎటువంటి పాపాలన్నా పోతాయిట. అందుకని మీరు వెళ్ళి రోజు అర్ధరాత్రి పూట ఆ కుక్కుట మహర్షి శిష్యుడి పాదాలు కడిగి ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోండి అన్నాడు బ్రహ్మ. దాంతో వీళ్ళు ఏం చేసేవారట, ప్రతిరోజు అర్ధరాత్రి పూట 12 గంటలకి నదులలో నుంచి బయటకు వచ్చి స్త్రీ రూపాలు ధరించి, ఏది నల్లని స్త్రీ రూపాలతో కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళేవారు. ఆశ్రమం ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గర అదృశ్య రూపంలో ఉంటుంది, ఈ కలియుగంలో మనకు కనపడదు. అక్కడ కుక్కుట మహర్షికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు గురువుగారు అలా పడుకోగానే రాత్రంతా కాళ్ళు నొక్కుతాడ, కాళ్ళ మీదే పడుకుంటాడు, ఎప్పుడైనా నిద్ర వస్తే. గురువుగారు వెళ్ళు అంటే తప్ప వెళ్ళడు, వెళ్ళమన్నా వెళ్ళడు ఒక్కోసారి, మా గురుసేవ చాలు అంటట. అలా రోజు గురువుల యొక్క పాదములు వత్తటం వల్ల అతడికి మహాశక్తి వచ్చింది. ఎంత శక్తో తెలుసా, నదుల పాపములను కూడా తొలగించే శక్తి వచ్చింది ఆయనకి. అది గురుపాద సేవలో ఉన్న శక్తి. అందుకని గురువుగారి పాదాలు ఒత్తేవారు పూర్వకాలంలో. గురువుగారిని అంటే బలాత్కారంగా కాళ్ళు పట్టి పీకేసి ఒక్కసారి మీ సేవ ఇవ్వండి అని సూర్యకాంత లాగినట్లు ఆగమని కాదు, చాలా భక్తితో, నిజంగా భక్తితో సేవ చేయాలి. ఈ నదులు రోజు రాత్రిపూట వెళ్ళి కుక్కుట మహర్షి ఆశ్రమం దగ్గర అంతా తుడిచి కాస్త ముగ్గులు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటలు అవ్వబోతున్నప్పుడు ఈ మహర్షి శిష్యుడి యొక్క బొటన వేళ్ల మీద నీళ్లు పోసి కడిగి ఆ నీళ్లు చేత్తో తీసుకుని తీర్థంగా తాగ్గానే మళ్ళీ నదులు అందంగా మారిపోయేవి, వాటి వికృత రూపం పోయేది, అంటే వాటి పాపాలు పోయేవి, ఇవి తిరిగి మళ్ళీ తమ నదులలో ప్రవహించేవి. అందుకని శాస్త్రాలలో ఏం చెప్పారు, అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఈ 3 గంటలలో నదులలో స్నానం చెయ్యకండి. ఆ సమయంలో నదీ దేవతలు అక్కడ ఉండరు. నదీ దేవతలు లేనప్పుడు మీరు స్నానం చేస్తే మీ పాపాలు పోవు సరి కదా, అప్పటి వరకు నదీ దేవతకున్న పాపాల్లో కొంత భాగం మీకు వచ్చేస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితులలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నదులలో మునక్కూడదు. ఈ సామెత అలా పుట్టిందనమాట ఈ శాస్త్రం. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, నదులు మన పాపాలు సేకరించి నల్లబడిపోతున్నాయి, ఈ పాపాలు పోగొట్టుకోవటానికి కుక్కుట శిష్యుడిని ఆశ్రయిస్తున్నాయి, మరి ఇప్పుడు ఈ కుక్కుట శిష్యుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఇవి తాగడంతో వీటి పాపాలు పోతున్నాయిగా, వీటి పాపాలు ఆయనకి చేరాలిగా, ఆయన ఏమైపోవాలి అంటే ఆయనకి ఏమీ పాపాలు అంటాడు, ఆ పాపాలు భస్మం అయిపోతాయట. ఎందుకనంటే గురుసేవ చేయటం వల్ల ఈ పాపములన్నీ ఆయనకి తగలగానే ఆ పాపములు గడ్డి బొమ్మకి నిప్పు పెడితే ఎలాగైతే చొర్ర 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 కాలిపోయి, ఎండుగడ్డి బొమ్మకి నిప్పు పెడితే ఏమవుతుంది, కాలి బూడిదైపోతుంది, అలా ఈ నదుల యొక్క పాపములు ఆయనకి తగలగానే భస్మం అయిపోతాయి. ఇంకెంతకంటే గురువు యొక్క పాదాల సేవకున్న శక్తి ఎవరు వర్ణించగలరు అంటాడు వేదవ్యాసు. కాబట్టే గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్
అచిరాద్భవముక్త.
గురుపాద పద్మములను అత్యంత భక్తితో సేవించేవాడు చాలా తొందరగా సంసారము నుంచి విముక్తి పొందుతాడు. ఈ ప్రపంచంలో గురుపాద పద్మముల సేవ కంటే గొప్ప తపస్సు లేదు. అదే తపస్సు, అదే తీర్థయాత్ర, అదే సకల దానములు యజ్ఞముల ఫలితమిస్తుంది. ఇంతకీ ఏది అంటే గురుపాద సేవ. గురుపాద సేవ సర్వ తీర్థముల కంటే, సర్వదానముల కంటే, సర్వ యజ్ఞముల కంటే, సర్వ వేద పారాయణము కంటే గొప్పది. అందు కానీ దీనికి మినహాయింపు మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ నదుల్లో అర్ధరాత్రి 12-3 చేయకూడదు కదా అంటే మళ్ళీ కొన్ని దినములలో మాత్రం ఆ దోషం పట్టుకుంటుందట. ఎప్పుడు? శివరాత్రి. పర్వదినములలో మీరు అర్ధరాత్రి కూడా స్నానం చేయొచ్చు. నదులకు పుష్కరాలు వస్తాయి చూడండి, గోదావరి పుష్కరాలు, నర్మదా పుష్కరాలు, రేపేమో రాజస్థాన్లోని పుష్కరాలు వస్తాయి. అప్పుడు ఇవి లేవు. పుష్కరములలో 12 రోజులు అర్ధరాత్రి అయినా అపరాత్రమైనా స్నానం చేయొచ్చు పుష్కరములలోను. అలాగే కుంభమేళాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు, తర్వాత కొన్ని సంక్రాంతి వంటి పర్వదినాలలోనూ, గ్రహణ కాలంలోనూ మాత్రం మినహాయింపు ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో మాత్రం రాత్రి 12-3 మధ్యలో స్నానములు, నదీ స్నానం చేయకూడదు. ఎందుకు చెబుతున్నామంటే వీడు అక్కడికి వెళ్ళి హాయిగా వాళ్లతో పాటు శివరాత్రి పూట స్నానం చేయగానే అక్కడికే వీడి పాపాలు చాలా వరకు పటాపంచలైపోయాయి. ఈ జనాలందరూ విభూతి పెట్టుకోకుండా గుళ్ళోకి వెళ్ళకూడదన్నారు, అందుకని విభూతి పెట్టుకున్నాడు. వాళ్లతో కలిసి గుళ్ళోకి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. ఈ పూట గుళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు, ఎందుకంటే శివరాత్రి కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే హడావుడిగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. వీడిని కూడా క్యూలోంచి గెంటేశారట. మరి గుళ్ళో ఉంటే ప్రసాదం పెడతారన్నారు కదండి, అందువల్ల ప్రసాదం పెట్టరేమిటండి బాబు అని ఎంత చెప్పినా. అప్పుడు వీళ్ళు అన్నారు, నాయన ఇవాళ గుళ్ళో పెట్టర్రా ప్రసాదం, ఎందుకంటే గుళ్ళో ఇవాళ కేవలం దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు జనాలు నాయన. కాబట్టి గుడిలో కాదు కానీ గుడికి కొంచెం దూరంగా ఒక టెంట్ వేశారు గంగానదీ తీరంలో. అది పెద్ద పందిరి, పెద్ద తాటాకు పందిరి. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళంతా పందిట్లోకి పోతారు. ఆ పందిట్లో ఓ తాత్కాలికమైనటువంటి ఓ చిన్న మందిరం నిర్మాణం చేశారట. కేవలం గుడ్డ తెరలతోటి ఒక మందిరం నిర్మాణం చేస్తారు. మీరు చూసారుగా చాలా చోట్ల గుళ్ళలో ఏం చేస్తారు, దర్శనం అయిపోయాక బయట ఆడిటోరియంలోనో లేక పబ్లిక్ కోసం ఒక పందిరో వేసి ఈ ఉత్సవాలన్నీ అక్కడ చేస్తారు. ఎందుకంటే గుళ్ళో ఎక్కువసేపు ఎవరు ఉండలేరు కనుక. అందులో కాశీ గుళ్ళో శివరాత్రి నాడు అఖండ జనం వస్తూనే ఉంటారు కదా, అశేష జనం వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ లోపల ఎక్కడ ఉండనిస్తారు? వీళ్ళందరూ తెల్లవారులు భజన చేయటానికో లేక జాగరణ చేయటానికో వీలుగా ఓ తాత్కాలిక శిబిరం నిర్మిస్తారు. అందులో శివలింగం ఒకటి పెడతారు. ఆ శివలింగం అందరూ చూస్తుండగా అభిషేకిస్తారు. నివేదనలు అన్నీ అక్కడే జరుగుతాయి. ఎదురుగుండా పెద్ద పందిరి వేసేశారు గంగానదీ తీరంలో. ఆ పందిట్లో జనం కూర్చొని భజనలు చేస్తారు. ఉపవాసం అయిపోయాక అందరూ మళ్ళీ గంగా స్నానం చేసి ఈ తాత్కాలికమైనటువంటి శివ మందిరంలో ఉన్న ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని భుజిస్తారనమాట. 10,000 మంది భక్తులు వచ్చారటండి అప్పటికే. వీళ్ళంతా రాత్రిపూట పందేళ్లలో కూర్చున్నారు. ఒక 100 మందిని, 150 మందిని ఒక ప్రాంగణంలో పెడతారనమాట. ఈ 100 మందికి కలిపి ఓ దడి కట్టేస్తారు, లేకపోతే అందరూ ఒకటి మీద ఒకటి పడిపోతారు కదా, పడిపోకుండా వ్యవస్థ చేశారు. వీడు అందులో కొంచెం ముందున్నటువంటి భాగంలో కూర్చున్నాడు. వీడి కోరిక ఏమిటి, ఎంతసేపు వీళ్ళు భజన చేస్తారట. ఆ భజన అయిన తర్వాత నివేదనలు అవుతాయి. నివేదనలు అయ్యాక తెల్లవారుజామున పెడతారు. ముందు వరుసలో ఉన్నవాడికి కొంచెం ప్రసాదం ఎక్కువ దక్కుతుంది, చివరికి వచ్చేసరికి దక్కచ్చు దక్కపోవచ్చు. అందుకని వీడు కొంచెం ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. ఏ రోజు రానివాడు, వాడు ఒక్కరోజు ఫ్రంట్ రోలో కూర్చున్నాడు ఈ ప్రసాదం కోసం. వాడి జీవితంలో ఎప్పుడైనా కలిసి వచ్చాడా? కానీ ఆ పూట ప్రసాదం భక్తితో కూర్చున్నాడు. కానీ ఏ వంకతో అయితేనే ఈ జనాలందరూ సరిగ్గా శివుడికి ఎదురుగుండా కూర్చున్న చోటే వాడు కూర్చోగలిగాడు. ఆ లోపల చక్కని గుడ్డలతో తయారు చేసిన ఈశ్వర మందిరం అన్నది, ఇది శివరాత్రి వంటి పర్వదినాల్లో తాత్కాలికంగా నిర్మించే మందిరం. ఆ లోపల కూడా గొప్ప శివలింగం పెట్టారు. అపూర్వమైన లింగం అది, అది పార్థివలింగం. ఆ లింగానికి అటు ఇటు దీపాలు వెలిగించారు, ఆవునేతి దీపాలు. ఇంక ఎదురుగుండా మహాద్భుతమైన నివేదన పదార్థాలు కనబడ్డాయి. పులిహార, కట్టుపొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి, పాయసం, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. వీడికేమో ఉపవాస ఆయాసం, లోపల కనపడేది పాయసం. ఇక వీడేం భజన చేస్తాడు? ఇక వీడు మొదలెట్టారట. శంభో హరహర శంభో అంటుంటే వీడు కూడా శంభో శంభో ఆకలోయ్ ఆకలోయ్ అంటున్నాడు. అంటే వీడి బాధ పైకి అనలేడు కానీ గొంతు పాప నీరసపడిపోయింది. మీరంటే శుభ్రంగా వచ్చే ముందు నాలుగు ఇడ్లీ తిని వచ్చారు కాబట్టి ఎంతసేపు కూర్చుంటారు ఉపన్యాసం అయ్యాక. కానీ పాప వాడి పరిస్థితి ఎన్ని రోజుల నుంచో తిండి లేక వాడిపోయాడు కదండి. పాపాత్ముడైనా ఆకలి ఆకలేగా మరి. అందుకే వాడు దేవుడా జీవుడా ఎప్పుడవుతుందిరా బాబు ఈ భజన. మా చిన్నప్పుడు అండి ఇలాంటి పొరపాట్లు మేము కూడా ఒకటి రెండు చేసాం. అక్కడ మా కన్యకా పరమేశ్వరి సత్రంలో గీత మీద ఉపన్యాసాలు జరిగేవి. మేము 8 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళం. అక్కడ అద్భుతంగా పెట్టేవారు పులిహోర ప్రసాదం. ఈ ఉపన్యాసం చెప్పిన ఆయన 2.5 గంటలు చెప్పేసేవాడు. అందుకని తొందరగా అయిపోతే బాగుంటారా బాబు ఎప్పుడు అవుతున్నారా బాబు ఎప్పుడు అవుతున్నారని వాచ్యం చూసుకునేవారు. పిల్లలు ఒకంత ముందే కూర్చునేవారు. పిల్లలు ఎవరు అల్లరి చేసేవారు కదా, కొట్టేవారు కదా ఎవరు వాళ్ళని. ఇక ఆయన చివరన శంభో శివశివ 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 నారాయణ నారాయణ అని చెప్పాడా ఇక ఈ పిల్లలకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది అనమాట. ఈ వచ్చిన వాళ్ళలో కొంతమంది గిన్నెలు కూడా తెచ్చేసుకునేవారు. కొంచెం నాకేమో మొహమాటం సంస్కృతం మాస్టర్పై గిన్నె తెచ్చుకున్నాడేమో అంటారు. వాడు చూస్తే గిన్నెతో పట్టుకుపోతారు. నేనేమో చేతులతో తెల్లని అంత తిట్టి చేతులు. ఎన్ని కష్టాలండి ప్రసాదం కష్టాలు ప్రసాదానికి. ప్రసాదం పెట్టడం వల్ల కొన్ని లాభాలు ఏమిటో అప్పుడు నేను కనిపెట్టాను అనమాట. చిన్నపిల్లలందరం ప్రసాదం కోసం వచ్చి క్రమక్రమంగా ప్రసాదం మర్చిపోయాం. చెప్పే ఉపన్యాసం కొద్ది రోజులు పోయాక ఆకట్టుకున్నది. ఆ తర్వాత తర్వాత ఈ ఉపన్యాసాలు విన్న పిల్లలందరూ బాగుపడిపోయారు. అందుకని పూర్వకాలంలో చక్క అలా ఉపన్యాసాల టైంలో మంచి మంచి ప్రసాదాలు పెట్టేవారనమాట. కాబట్టి మనిషికి ఏదో ఆ మాత్రం పులిహార పెట్టి పంపామా. ఇంకా చూడండి ఈ హాల్ ఈ చివరి చచ్చవరి దాకా నిండిపోతారు. మధ్య మధ్యలో ఆదివారం ఇక్కడే భోజనాలు పెట్టేసామంటే మళ్ళీ ఏదో హాస్పిటల్లోనే కాకుండా ఇక పట్టలేమన్నమాట. ఇలా 2-3 రోజులు పెట్టాక ఇక తర్వాత అలవాటు పడ్డాక ఈ ప్రసాదానికి అలవాటు పడి ఆ ప్రసాదం సంగతి వచ్చేపోతారు కొద్ది రోజులకి. వీడి దృష్టి ప్రసాదం మీద, అతి కష్టం మీద భజన చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. దాటగానే ఈ ఫ్రంట్ కూర్చున్నవాడు ఒకటి నిద్రపోవడం మొదలెట్టాడు. వాడికి నిద్ర వచ్చింది. ఈ ఫ్రంట్ రోలో కూర్చుని నిద్రపోతున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు నిద్రపోగానే ఈ పక్కవాడు వాడి మీద పడ్డాడు. నిద్రకు ఒక లక్షణం, ఒకటి నిద్ర అయితే మిగతా వాళ్ళందరికీ నిద్ర వస్తుందన్నమాట. అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అండ మొదలెట్టారు. ఇలా ఒరిగిపోయారట.